यदंघ्रि कमलद्वन्द्वं द्वन्द्वतापनिवारकं तारकं भवसिन्धोश्च श्रीगुरुं प्रणमाम्यहम्। रोगान् अशेषान् अपहंसि तुष्टान् रुष्टातु कामान् सकलान् अभीष्टान् त्वामाश्रितानां न विपन्नराणां त्वामाश्रिता हि आश्रयतां प्रयान्ते। दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्थै स्मृता मतिमतीव सुखं ददासि। दारिद्र्यदुःखभयहारिणिकात्मकन्या सर्वोपकारकरणाय सदा आर्द्रचित्त। శ్రీ సద్గురుదేవుల పాదపద్మలకు నమస్కారం. ప్రేమమూర్తి అమ్మపాదములకు నమస్కారం. భక్తులందరికీ నమస్కారం. జగజ్జనని అమ్మ కృపా కటాక్ష వీక్షణాలతో మన జీవితంలో మరొక్కసారి ఇటువంటి పుణ్యమైన కాలంలో అమ్మవారిని జపించి ధ్యానం చేసుకుని పూజ చేసుకునే అవకాశం మనందరికీ కలిగింది. సాధారణంగా ఏంటంటే అందరి జీవితాల్లోనూ రకరకాలైన అదృష్టాలు కలిగి ఉంటూ ఉంటాయి. కానీ ఒక గురు సాంప్రదాయంలో ఉన్న వాళ్ళకి కలిగే అదృష్టం అది బయటికి చూసే వాళ్ళకి సిరి సంపదల్లాగా బయటికి కనపడకపోయినప్పటికీ కూడా ఒక అంతరంగంలో ఉండే ఒక స్థిరమైన శాంతి, ఒక భద్రత ఏదైతే ఉంటుందో అది మామూలుగా బయట జనాలకి కనిపించదు. కానీ వాళ్ళ జీవితంలో అది వాళ్ళకి చాలా సుస్థిరత్వాన్ని ప్రసాదించడం జరుగుతూ ఉంటుంది. అయితే మహానుభావులు చాలా వరకు బయటికి తెలిసేట్టుగా ఉన్నారు. బాబాజీ మహారాజ్ చెప్తూ ఉండేవారట, ఆధ్యాత్మిక సాధన అనేది నువ్వు మామూలుగా నీ దగ్గర ఉండే ద్రవ్యాన్ని ఎంత ఉంది, నీకు ఎంత డబ్బులు ఉన్నాయి నీకు అంటే బయటికి ఎలా చెప్పబో, అదేవిధంగా సాధన కూడా బయటికి తెలిసేట్టుగా ఉండకూడదు. ఎవరి సాధన కూడా అది గోప్యంగానే ఉండాలి అని చెప్పేవారట. అదేవిధంగా మహానుభావులు కొంతమందిని చూస్తే మనకు తెలుస్తుంది వీళ్ళు మహానుభావులని, కొంతమంది చాలా సాధారణమైన వ్యక్తుల్లాగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు అంతటి మహానుభావులని మామూలుగా గుర్తించడం అనేది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అంటే మామూలు సాధారణ జనాలకు ఎలా ఉంటుందంటే వీళ్ళు చాలా గొప్పవాళ్ళు మహానుభావులు అనగానే అయితే వీళ్ళు మనకి ఏమడిగినా కానీ తీరుస్తారా అండి, మనం ఏది ఏ కోరిక అడిగినా కానీ తీరుస్తారా అండి అనే, ఎందుకంటే సంసార జీవితంలో మామూలుగా ఉండే కష్టాలే ముందు ప్రథమంగా కనిపిస్తూ ఉంటాయి కనుక అందరికీ అటువంటి కష్టాలు తీర్చేవాళ్ళుగానే ఎక్కువగా చూడటం జరుగుతుంది. ఆధ్యాత్మికంగా కొంత దూరం ప్రయాణం చేసిన వాళ్ళకి కానీ దానిలో ఉండే సందేహాలు రావటం, వాటిని అడిగి తీర్చగలిగే వాళ్ళు మనకి ఎవరుంటారు అనే ఆవేదన కలిగి ముందుకు వెళ్ళటం అనేది కొంత సాధనలో ముందుకు వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. భక్తి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చెప్పలేం. ఎందుకంటే ఇంతకుముందు అనుకున్నట్టుగా ఎవరో ఒక మహానుభావుడు చెప్పారు, తిరుపతికి రోజుకి కొన్ని వేల మంది వస్తూ ఉంటారు, ఇందులో నిజంగా సాధన కావాలి అనే అడిగేవాళ్ళు కానీ, నా చుట్టుపక్కల ప్రజలందరూ బాగుండాలి నా దేశం బాగుండాలి అని అడిగేవాళ్ళు కానీ అందులో ఒక్కళ్ళు కూడా ఉండరు. రోజుకి అట్లాంటి భక్తుడు ఒకడు ఇద్దరు వచ్చినా కానీ ఆ స్వామికి చాలా ఆనందంగా ఉంటుంది అని. అలాగే మహానుభావులకు ఎలా ఉంటుందంటే వాళ్ళ గురించి అంటే స్వార్థ ప్రయోజనాల గురించి అడిగేవాళ్ళు కాకుండా, తమ కోసం కాకుండా దేశం కోసం కానీ ప్రజల కోసం కానీ లేదా తమ సాధనకి సంబంధించిన విషయాలు కానీ అంటే జీవుడికి సంబంధించిన పురోగతికి సంబంధించిన విషయాలు కానీ అడిగేవాళ్ళని చూస్తే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. అందరూ అటువంటి ప్రశ్నలు ఎక్కువగా అడగడం తక్కువగా ఉంటూ ఉంటుంది. అశ్వశురుడు అనే ఒక రాజుగారు చాలా భక్తుడు. ఆయనకి చాలా చిన్నప్పటి నుంచి విష్ణుమూర్తి దర్శనం చేసుకోవాలని చాలా కాంక్ష ఉండేది. అయితే ఆయన ఎంతో తీవ్రమైన కోరికతో అనేక రకమైన పూజలు, జపాలు, హోమాలు చేస్తూ వచ్చాడు. అలాగే అనేక రకమైన యాగాలు కూడా చేస్తూ వచ్చాడు. ఆయనకి తీవ్రమైన కోరిక ఏంటంటే విష్ణుమూర్తి దర్శనం కావాలి. అటువంటి యాగం చేస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా చెప్పుకునేవాడు, అశ్వశురుడు ఎంత గొప్పగా తపస్సు చేస్తు యాగాలు అవి చేస్తున్నాడు, పూజలు అవి చేస్తున్నాడు, అందరం వెళ్ళి మనం చూసొద్దాం అని అనేక మంది అనేక రకాలుగా చెప్పుకోవడం విని కపిల మహర్షి ఆయన్ని దర్శిద్దామని వెళ్ళాడు. ఆయన్ని ఈయన దర్శిద్దామని వెళ్ళటం కంటే కూడా ఆయనకి దర్శనం ఇద్దామనే ఉద్దేశంతో ఈయన వెళ్ళాడు. అయితే కపిల మహర్షిని చూసిన వెంటనే అశ్వశురుడు కూడా చాలా ఆనందపడ్డాడు. మహానుభావులు అనేవాళ్ళు నేను చేస్తున్న కార్యక్రమానికి వచ్చారు కదా అని చెప్పేసి ఈయన భక్తితో ఆయనకి ఆహ్వానం పలికి కూర్చోబెట్టి పూజ అది చేసి గురు పూజ చేసి ఆయన్ని సంతోషపెట్టాలని సంభారాలన్నీ కూడా తెచ్చుకొని దగ్గర పెట్టుకొని గురు పూజ చేశారు. ఇక్కడ గురు పూజ అంటే మనం సాధారణంగా పాద పూజ అని ఏదైతే అంటామో పాదములకి చేసే పూజ పాద పూజ అని మామూలుగా అనుకుంటాం. దీన్ని మహానుభావులు ఇంకో రకంగా కూడా చెప్పారు. పాద పూజ అంటే అది పాద పూజ అంటే 1/4 నాలుగు పాదాలని చెప్పుకుంటాం కదా దేనికన్నా విషయంలో. ఈ పాద పూజ అనేది చేస్తే గురువుకి ఎప్పుడైనా సరే అది ఒక పాదం, ఒక పాదం అంటే రెండు కాళ్ళలో ఒక కాలని కాదు, చేయవలసిన నాలుగు విషయాల్లో 1/4 చేసినట్టు మాత్రమే. మరి మిగిలింది పూర్తిగా చేయడం ఎప్పుడు అంటే గురుపాద పూజ చేసినప్పుడు ఎప్పుడైనా సరే సద్గురుదేవులు ముందుగానే తర్వాత కానీ ఒక సందేశం ఇస్తారట. ఎవరికి? ఈ భక్తితో పూజ చేసుకుందామనే ఆవేదనతో వచ్చిన భక్తుడు ఎవరైతే ఉంటాడో వీడికి గురువు తప్పకుండా ముందు అని పాద పూజ తర్వాత కానీ ఇచ్చే సందేశం ఏదైతే ఉంటుందో దాన్ని అంతరంగంలో తీసుకోవాలి. అంటే ఒకసారి ఎలా ఉంటుందంటే గురువులు మాట్లాడుతుంటే ఇంతకుముందు మనం చాలాసార్లు విన్న విషయాలే, ఏముందిరా భౌతికం అంతా నాశనం అయ్యే విషయమే, దీన్ని ఎక్కువ పట్టించుకోకండి, పట్టించుకోవాల్సిన విషయం ఏదో వేరేది ఉంది అని చెప్తుంటే మనకు ఎలా ఉంటుందంటే ఇంతకుముందు మనం విన్న విషయాలే కదా, నిన్న మొన్న ఉపన్యాసాల్లో కూడా అదే చెప్పారు కదా, ఇవాళ నేను గుర్తు చేసుకున్నప్పుడు కూడా అదే విషయం చెప్పారు అని అనిపిస్తుంది సాధారణంగా. అలా కాకుండా తనకి ప్రత్యేకంగా పూజ చేసుకున్నప్పుడు చెప్పిన విషయం ఏదైతే ఉందో దాన్ని లోపలికి తీసుకుని అంతరంగంలో తీసుకుని దాన్ని లోపల పునశ్చరణ చేసుకుంటూ దాన్ని ఉపాసన చేసి దాన్ని సిద్ధి పొందించుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణమైన గురు పూజ అవుతుంది. మామూలుగా చేసే పాద పూజ ఏదైతే ఉంటుందో అది ఒక పాదం మాత్రమే చేసినట్టు అంటే 1/4 మాత్రమే చేసినట్టు అని చెప్తారు. అయితే అశ్వశురుడు ఇలా కపిల మహర్షికి పాద పూజ చేస్తే కపిల మహర్షి చాలా ఆనందించారు. ఆనందించి నాయనా నీకేం కావాలో కోరుకో అని అడిగారు. అయితే ఇక్కడ కపిల మహర్షి గురించి మనం కొద్దిగా చెప్పుకోవాలి. కపిల మహర్షి జన్మ ఏ విధంగా అయిందంటే ఇంతకుముందు ఒకసారి మనం చెప్పుకున్నాం గుర్తుందో లేదో, బ్రహ్మ సృష్టికి సాయం చేయటం కోసం కర్దమ ప్రజాపతిని సృష్టించినప్పుడు కర్దమ ప్రజాపతి ఫస్ట్ తపస్సుకు వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఆయనకి నారాయణమూర్తి దర్శనమిచ్చి ఆయన బ్రహ్మ నిన్ను సృష్టికి సాయం చేయడానికి సృష్టించాడు కదా, నువ్వు ఇంకా చేసిన తపస్సు చాలు, నువ్వు వివాహం చేసుకో, నీకు ఒక 9 మంది ఆడపిల్లలు పుడతారు, తర్వాత నేను స్వయంగా నీకు పుత్రుడిగా జన్మిస్తాను అని చెప్పి వరం ఇస్తాడు. అలా కర్దమ ప్రజాపతికి 9 మంది పిల్లల తర్వాత అయితే ఈ కపిల మహర్షి జన్మించిన తర్వాత కత్తం ప్రజాపతికి తనకి నారాయణమూర్తి ఇచ్చిన వరం గుర్తుంది. ఈ 9 మంది ఆడపిల్లలకి వివాహం చేసేసరికి ఈ కపిల మహర్షి 5-6 సంవత్సరాలు మాత్రమే. అయినప్పటికీ కూడా ఈ కపిల మహర్షిని తీసుకుని అంతరంగంగా ఒక లోపల దగ్గరకు తీసుకెళ్లి ఆయన పాదాలకి నమస్కరించి, స్వామి, నువ్వు నాకు ఇచ్చిన వరం గుర్తుంది, సాక్షాత్ నువ్వే నాకు పుత్రుడిగా జన్మిస్తావని చెప్పావు కనుక నువ్వు సాక్షాత్ నారాయణమూర్తి అని నేను గుర్తించాను, నాకు కరుణోపాయం చెప్పవలసింది అని అడిగితే, నువ్వు చేసిన తపస్సు చాలా గొప్పది కదమ్మా, నువ్వేం చేస్తావంటే ఇంకా నీకు నేను సాంఖ్యయోగం ఉపదేశిస్తున్నాను, ప్రకృతిని పట్టించుకోకు, నువ్వు సంఘాన్ని వదిలిపెట్టి జనవాసాలన్నింటినీ వదిలిపెట్టి విడిగా నువ్వు పెట్టి ఒక చోట తపస్సు చేసుకో, నీకు ఒక మంచి కాలంలో ముక్తి లభిస్తుంది అని చెప్పి వరం ఇస్తాడు. అప్పుడు కర్దమ జాగ్రత్త వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తన భార్య అయిన దేవహూతిని కూడా పిలిచి, చూడు, మనకు పుట్టినవాడు నువ్వు పిల్లాడనుకుంటావేమో, ఇతడు సాక్షాత్ నారాయణమూర్తి, నేను వెళ్ళి తరుణోపాయం అడిగాను, నువ్వు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి తరుణోపాయం అడుగు, నీకు కూడా తరుణోపాయం ఉపదేశిస్తాడు, నేనైతే ఈ సంసారాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అని చెప్పి కర్దమ జాగ్రత్త వెళ్ళిపోతాడు. అప్పుడు దేవహూతి కూడా తన కొడుక్కి నమస్కారం చేసి, నాకు కూడా తరుణోపాయం చెప్పవలసింది అంటే, అమ్మా, కర్మలు ఎప్పుడూ వదలవలసినవి కాదు, కాకపోతే కర్మల్లో ఉండే భగవంతుని చూడటం అలవాటు చేసుకో అని చెప్పి తల్లికి భక్తికి సంబంధించిన ఉపదేశం తల్లికి చేసి, నీవు ఒక ఫలానా ప్రాంతానికి వెళ్ళి తపస్సు చేసుకో, నీకు సిద్ధి కలుగుతుంది అని చెప్పి ఆవిడకి కూడా వరమిస్తే, ఆవిడ ఆ ప్లేస్కి వెళ్ళి తపస్సు చేసుకుని ఆవిడ సిద్ధి పొందింది. సిద్ధక్షేత్రం అని ఇప్పటికీ కూడా ఆ పుణ్యక్షేత్రం ఉందని చెప్తారు. ఆ విధంగా తల్లిదండ్రులకి ముక్తిని ప్రసాదించిన కపిల మహర్షి సాక్షాత్ నారాయణమూర్తి అవుతారు. అటువంటి కపిల మహర్షి అశ్వశురుడు యాగం దగ్గరికి వచ్చాడు. వచ్చి అంటే అశ్వశురుడు ఎంతో భక్తిగా ఇంత చేస్తున్నాడు కదా, అతని భక్తిని పరీక్షిద్దామను ఆశీర్వదిద్దామని మొత్తానికి వచ్చాడు. వస్తే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అశ్వశురుడు ఆయనకి గురుపూజ చేశాడు. గురుపూజ చేసేయినాక అప్పుడు కపిల మహర్షి, నాయనా, నీ భక్తికి పూజలకి మెచ్చాను, నీకేం కావాలో కోరుకో అంటే, అప్పుడు ఎప్పటి నుంచో పాప ఆయనకి లోపల కోరిక ఉంది కదా అశ్వశురుడికి, స్వామి, మీరు ఇంతటి మహానుభావులు కనుక, మీరు పెద్దలు గురువులు కనుక, మీరేదన్నా ఉపదేశిస్తే నాకు అవుతుంది, అందుకోసం నాకు సాక్షాత్ విష్ణుమూర్తి దర్శనం చేసుకోవాలనుంది, నాకు విష్ణుమూర్తి దర్శనం ప్రసాదించవలసింది అని అడిగితే అప్పుడు కపిల మహర్షి నవ్వి, నువ్వు నన్ను గుర్తించావో లేదో, నేను నారాయణమూర్తినే, సాక్షాత్ నారాయణమూర్తినే అనేసరికి అశ్వశురుడికి కొంచెం బాధ వేసింది. ఈయన ఏదో పెద్దవాడు కదా అని చెప్పేసి ఈయన నారాయణమూర్తి దర్శనం అడిగితే, ఈయన నేనే నారాయణమూర్తిని అంటున్నాడు దేవుడా, ఏమిటిది అని చెప్పేసి, అలా కాదండి, మీరు సాక్షాత్ నారాయణ స్వరూపులే, కానీ నాకు శంఖచక్ర గదాతో ఉంటాడు చూడండి, ఆ నారాయణమూర్తి దర్శనం కావాలి, ఆయన కోసం నేను అడుగుతున్నాను, మీరు గొప్పవారేనండి, అంత మాత్రం చేత మీరు నేనే నారాయణుడు అంటే ఎలాగా అని అన్నాడు. అంటే అప్పుడు కపిల మహర్షి నవ్వుకుని, సరే నీకు అలా దర్శనం ఇస్తేనే నీకు తృప్తిగా ఉంటుందా, అయితే సరే నేను శంఖచక్రాలతో కనిపిస్తాను అని చెప్పి జిగీషుడు అనే ఒక తన శిష్యుని వెంట తీసుకొచ్చిన ఉంటాడు. ఆయన వెంటనే శంఖచక్ర గదాలుగా మారిపోతారు. ఈయన కపిల మహర్షి శంఖచక్ర గదాలతో విష్ణుమూర్తిగా దర్శనమిస్తాడు. అశ్వశురుడికి ఇంకా అనుమానం వస్తుంది, అమ్మో ఏదో మహానుభావుడు అనుకుని ఈయన పిలిస్తేనేమో, ఈయన ఏదో మాయావిలా ఉన్నాడు చూడబోతే, ఈయన శంఖచక్ర గదాలంటే అవన్నీ కూడా తెప్పించేసుకుని గబగబ పట్టుకుని అవి కూడా పట్టుకుని ఉంచున్నాడు, ఎలా చేయటము అనుకుని, అలా కాదండి, విష్ణుమూర్తి అంటే శంఖచక్ర గదాలతో గదా ఆయుధాలతో కాదు, అదేదో పాల సముద్రంలో ఉండి ఏదేదో పాము మీద పడుకుని బొడ్డులోంచి ఒక కమలం వచ్చి దారిలో బ్రహ్మదేవుడు ఉంటాడు కదా, అలాంటి విష్ణుమూర్తి అండి నేను అడిగింది, ఆయన కనిపిస్తే నాకు విష్ణుమూర్తి అలాంటి దర్శనం కోరుతున్నాను నేను అన్నాను. అనేసరికి పాపం ఆయన భక్తులే అంటే పాపం మహానుభావులకి ఎంత ఉంటుందంటే, పూర్వకాలంలో ఒకసారి బాబుజీ మహారాజ్ దగ్గర కొత్త కొత్తగా వచ్చిన శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన బాబుజీ మహారాజు దగ్గరికి అందరూ వచ్చి దండం పెట్టడం వెళ్ళటం చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే ఈ లోపల ఒక ఆయన వచ్చి సెలవు తీసుకుంటూ, అయ్యా నేను వెళ్ళొస్తాను అన్నాడు. ఏంటి అంత తొందరగా వెళ్తానంటున్నావు, ఏమైంది ఉండున్న రోజులు అన్నట్టు స్వామి. లేదండి నేను తిరుపతి దర్శనం కోసం వెళ్ళదలుచుకున్నాను. తిరుపతి సర్లే, వాడు వీడు ఒకడేలే, అక్కడికేం వెళ్ళక్కర్లేదు ఉండు అన్నారు. ఈ పక్కనున్న భక్తుడికి డౌట్ వచ్చింది, ఈయనేమిటి తిరుపతి అంటే అంత పెద్ద వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు, ఆయన పట్టుకుని ఈయన ఆయన వాడు వీడు ఒకడే అంటున్నారు, ఈయనైనా పరీక్షించాలి, వాడు వీడు ఒకడే ఎలా అవుతాడు, అక్కడ తిరుపతిలో ఉన్న ఆయనను ఈయనేమో సరే 10 మంది శిష్యులు ఉంటే ఉండొచ్చు, అంత మాత్రం చేత తిరుపతిలో ఉండే వెంకటేశ్వర స్వామి ఈయన ఒకటే ఎలా అవుతాడు అనుకుని పరీక్షిద్దాం అనుకున్నట్ట. సరే మహానుభావులకి భక్తుల్ని ఉద్ధరించదలుచుకున్నప్పుడు వాళ్ళు ఎలా కోరితే అలా, ఎక్కడ కోరితే అక్కడ వాళ్ళకి వాళ్ళ సందేహాలు తీర్చి వాళ్ళని తరింపజేయటమే మహానుభావుల ఉద్దేశం అయి ఉంటుంది కనుక ఆయనకు కావాల్సినట్టుగా కనపడి ఆయన సందేహాలు తీర్చి ఆయన కరదీర్చడం జరిగింది. అదేవిధంగా అశ్వశిరుడు పాపం మళ్ళీ విష్ణుమూర్తిని ఎక్కడ కనపడమంటే ఎలా కనపడమంటే అలా కనపడితే కూడా అశ్వశిరుడికి ఇంకా మనసులో సందేహం తీరటం లేదు. సాధారణంగా ఏముంటుందంటేనండి, మనలో అంటే సత్వగుణం ఉన్నప్పుడు పక్కవాళ్ళు ఎవరైనా భగవంతుడి లీల గురించి ఒక కథ గురించి చెప్తే, ఇప్పుడు రామకృష్ణ గారు చూడండి చెప్తుంటే ఆయనకి ప్రతి క్షణం గొంతు గద్గదం అవుతుంది, కళ్ళనీళ్ళు వస్తున్నాయి. అది ఎప్పుడుదో ఎక్కడ కథో ఆయన చదివింది, దాంట్లో అంత భావత, ఎందుకంటే అది మనం అంత ఫీల్ అయితేనే అది అలా వస్తుంది. మామూలుగా మనం ఏం చేస్తామంటే మన కథ అంటే మనం ఫీల్ అవుతాం. నాకు మామతాజీతో ఇలా అనుభవమైంది, బాబుజీతో ఇలా అనుభవమైంది అంటే నాకు నేను చాలా ఆనందంగా ఫీల్ అయిపోతాను. పక్క వాళ్ళు ఎవరన్నా చెప్తుంటే మనకు కొంచెం నిర్లక్ష్యంగా ఉంటుంది, అయిందిట వాళ్ళకు కూడా అలా అనుకుంటాం. కొంచెం పక్క వాళ్ళది గప్పుడు పట్టించుకోం. ఇక్కడ మనకి తెలియట్లేదు ఏంటంటే మనం వినేది లీల, భగవంతుడి లీల, నాకు సంబంధించింది నీకు సంబంధించింది, ఇక్కడ పర్సనల్ విషయం లేదు. వినే కథ ఎవరిదంటే భగవంతుడిదని అనుకున్నప్పుడు మనసులో అంత భావం వస్తుంది. లేదు ఎవరిదో అనుభవం నాది కాదు అనుకుంటే మనకి అంత భావం రాదు. ఇక్కడ ఇది ఎలా అవుతుందంటే కొంచెం రజోగుణం తమోగుణం ఎక్కువ ఉన్న వాళ్ళల్లో గప్పుడు స్పందించడం కొంచెం నాలాగా ముద్రగా ఉంటుంది. సాత్విక భావాలు ఉన్నాయనుకోండి కొంచెం ఒక భగవంతుడి కథ వినంగానే కొంచెం స్పందన కలుగుతుంది. అలాగే పాపం అశ్వశిరుడికి కొంచెం సాత్వికత తక్కువ ఉంది, కొంచెం రాజసికం తామసం కొద్దిగా ఎక్కువ ఉండి అయినా సరే నమ్మలేదట, నాయన నువ్వెవరో మహానుభావుడు అని పిలిచాను, నేను హోమం చేస్తుంటే వచ్చావు చాలా సంతోషమే, కానీ నువ్వు ఇన్ని రకాల వేషాలు వేసి నువ్వే విష్ణుమూర్తి అని చెప్పేసి నా దగ్గర ఇలాంటి వేషాలన్నీ వేయకు, నేనే నమ్మను అనేసరికి అప్పుడు కపిల మహర్షి ఆయన రాజ్యమంతా కూడా మొత్తం చిన్నాభిన్నం అయ్యేట్టు, అంటే ఏదో చెప్తారు చూడండి భక్తితో వినకపోతే భయంతో వింటారేమో అని చెప్పేసి ప్రయత్నం చేయటం, ఎలా అయినా సరే ఆ భక్తుడిని ఉద్ధరించాలని పాపం ఆ మహానుభావుడు తాపత్రయం. అయ్యేసరికి రాజ్యం అంతా పులులు సింహాలు అలా వచ్చి నానా భీభత్సం అయిపోయి చుట్టుపక్కల ఉన్నది ఏది కనపడకుండా పోయి కపిల మహర్షి ఈయన మాత్రమే ఉండే పరిస్థితి వచ్చేసరికి అప్పుడు భయంతో మహానుభావ నీవెవరో నేను తెలుసుకోలేనంత గొప్పవాడివి, నన్ను క్షమించవలసింది అని చెప్పేసి ఆయన పాదాల మీద పడి వేడితే అప్పుడు అతనికి నువ్వు ఇంకా కొంత కేవలం దర్శనం కోసం మాత్రమే చేసావు నువ్వు తపస్సు, తత్వపరంగా భగవంతుడిని తెలుసుకునే ప్రయత్నం నువ్వు చేయలేదు, దర్శనం ఎప్పుడూ కూడా ముక్తి ఇచ్చేది కాదు, ఎందుకంటే అనేక మంది రాక్షసులు తపస్సు చేశారు, దర్శనం పొందారు, వరాలు కోరారు, కానీ వాళ్ళ బుద్ధుల్లో మార్పు రాలేదు, ఒక దర్శనం అయినంత మాత్రాన మార్పు వచ్చేస్తుంది అనుకోవడానికి లేదు, దర్శనం కాదు కావలసింది భగవత్తత్వాన్ని అంతరంగంగా తెలుసుకుని సర్వత్రా ఉండేది ఏదో తెలుసుకుని దాన్ని నువ్వు మనసులో ఉపాసన చేసి ధ్యానిస్తే అది ముక్తి మార్గం అవుతుంది. కానీ ఎలాగోలా ఒక దర్శనం అయిపోతే మనకి సాధించవలసింది సాధించేసాం అనుకోవటం తప్పు అని చెప్పేసి అతనికి ఉపదేశం ఇచ్చి అతనికి ఉపాసన చేసుకోవలసిన విధానం ఏదో చెప్పి అతనికి ముక్తినిచ్చాడు అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ కథ ద్వారా మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏం కోరుతున్నామో జీవితంలో మనకి నిజంగా కావాల్సింది ఏంటి, దేన్ని కోరితే మనం మళ్ళీ ఏది కోరక్కర్లేకుండా ఉండే స్థితి మనకు వస్తుంది, అటువంటి దాన్ని మనం తెలుసుకొని. ఎందుకంటే ఒక్కోసారి అమ్మ మనతో మామూలుగా మాట్లాడుతుంటే ఒక సాధారణమైన ఆవిడ పాపం అంతకి అవతరణ అని చెప్తారు చూడండి, అంతలా దిగి వచ్చి మామూలు ఒక చీర గురించో ఒక భోజనం గురించో ఒక తినే పదార్థం గురించో చాలా సింపుల్గా మాట్లాడుతుంటే మనం మనలాగా ఫీల్ అయిపోతాం. అక్కడ ఎలా ఫీల్ అయిపోతామంటే మనం నాతో సమానమేమో అనిపించేలాగా మనం ఫీల్ అయిపోతాం. కానీ ఆవిడ సాధనపరమైన ఎంత లోతైన విషయాలను కూడా ఎంత అవలీలగా చెప్తారంటే మనం అక్కడ దాకా వెళ్ళి ఆవిడ దగ్గర మనం అది తెలుసుకుంటే తప్ప ఈ విషయాల దగ్గర మనం ఆగిపోయామనుకోండి మనం జీవితంలో చాలా కోల్పోతాం. ఎందుకంటే జీవితంలో మహానుభావం లభించడం అనేది మనకి కొద్దిగా అవలీలగా దొరికారు కనుక మన తల్లిదండ్రుల ద్వారా మనకు తెలియట్లేదు. దొరికిన వస్తువుని మనం కరెక్ట్గా ఉపయోగించుకొని మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం కాదా అని. సద్గురు మహారాజ్కి జై.
గోవింద కృష్ణ.